స్తుతి చెల్లిస్తున్నాను. అది రీతిగా చేరి వచ్చిన మీకందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహిమ కలిగిన దేవా, మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగములు మేము ధ్యానం చేస్తుంటుడుగా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యము మాకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండునట్లు సహాయం చేయమని ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారంలో అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక గురించి పరిచయాన్ని నేను మీకు తెలియచేశాను. ఆ తర్వాత మొదటి 5 వచనాల వరకు కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరలా నేను ఫిలోమోను పత్రికలో నుంచే మరికొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. మనకు అర్థమవుతుంది ఆ ముందు ఫస్ట్ టైటిల్ చూసిన వెంటనే ఎవరు రాశారు, ఎవరికి రాశారు అని. అపోస్తలుడైన పౌలు రాశాడు, ఫిలోమోనుకు రాశాడు. ఈ ఫిలోమోను ఒక ధనవంతుడు, కొలసీ పట్టణంలో ఉండేటువంటి వాడు. ఇతని ఇంట సంఘము సహవాసముగా కూడుకొనుచు నడిపించబడుతున్నారు. ధనవంతుడు అయితే తర్వాత ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాడు. తన ఇంటిలోనే సంఘముగా కూడుకొనుటకు తన గృహమును ధారాళముగా ఇచ్చినటువంటి వాడు. సో పౌలు ఈ పత్రిక రాసే సమయానికి రోములో ఖైదీగా బంధించబడి ఉన్నాడు అని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇది క్రీస్తు శకం 60 నుంచి 63 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటన. పౌలు ఇదే సమయంలో మిగిలిన ఇంకొక 3 సంఘాలకు కూడా పత్రికలు రాశాడు. కొలసీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, 3 సంఘాలకు పత్రికలు రాస్తూ ఫిలోమోనుకి వ్యక్తిగతంగా పర్సనల్ లెటర్ కూడా రాశాడు. కాబట్టి ఈ 4 పత్రికల్ని చరపత్రికలు అని పిలుస్తారు, ప్రిజన్ ఎపిస్టల్స్ అని పిలుస్తారు. ఆ తర్వాత పౌలు ప్రిజన్ ఎపిస్టల్స్ ఇంకొక 3 కూడా ఉన్నాయి. పౌలు రాసినటువంటివి తిమోతికి రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, తీతుకు పత్రిక. అయితే ఆ 3 ప్రత్యేకంగా పాస్టరల్ ఎపిస్టల్స్, కాపరుల పత్రికలు అని పిలుస్తారు. ఎందుకంటే కాపరికి కావలసినటువంటి అనేకమైన సూచనలు ఆ పత్రికలో ఉంటాయి కాబట్టి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకు అర్థమైంది ఎవరు రాశారు పౌలు, ఎవరికి రాశారు ఫిలోమోనుకు, ఎప్పుడు రాశాడు, క్రీశకం 60 నుంచి 63 సంవత్సరాల మధ్య కాలంలో. ఓకేనా, ఎక్కడి నుంచి రాశాడు, రోము చెరసాల్లో నుంచి రాశాడు. ఎందుకు రాశాడు అంటే ఒనేసిమో అనేటువంటి తన తోటి ఖైదీ కొరకు ఫిలోమోను దగ్గర విజ్ఞాపన చేయడానికి రిక్వెస్టింగ్ లెటర్ రాశాడు. సో దాన్ని మనం 25 వచనాలుగా చాలా చిన్న పత్రికగా మనం ఈ పత్రికను మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటి అని అంటే, ప్రస్తుతానికి మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము కాబట్టి క్రిస్మస్ సీజన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఈ పత్రికలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ముందుకు తీసుకొని రావాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ పత్రికలో మనం ప్రాముఖ్యంగా 3 క్యారెక్టర్స్ని చూస్తాం. ప్రధానమైనటువంటి 3 క్యారెక్టర్స్ని ఈ పత్రికలో మనం చూస్తాం. 1 పౌలు, 2 ఫిలోమోను, 3 ఓనేసిము. పౌలు ఎవరు? గుడారాలు కుట్టుకునేటువంటి వాడు, ఒక టెంట్ మేకర్, లేకపోతే సన్హేంద్రియన్ సభలో ఒక సభ్యుడు. ఫిలోమోన్ ఎవరు? ఒక ధనవంతుడు, ఒక అధికారి, ఒక మాస్టర్, మాస్టర్ ఒక యజమాని అనుకుందాం. ఒనేసిమ్ ఎవరు? ఒక బానిస, స్లేవ్, ఒక పూర్ పర్సన్, కఠికమైన పేదరికములు ఉన్నటువంటి వాడు. వీళ్ళు ముగ్గురికి ఉన్నటువంటి ఒక కామన్ రిలేషన్షిప్ ఏంటి అంటే దే బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్, వాళ్ళు క్రీస్తు నందు విశ్వాసం ఉంచారు. సో దే బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్ కాబట్టి, వాళ్ళు క్రీస్తు నందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఇప్పుడు దే బికేమ్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. ఇప్పుడు వాళ్ళు క్రీస్తులో సహోదరులయ్యారు. వారు ముగ్గురు ఇప్పుడు క్రీస్తులో సహోదరులయ్యారు. ఇది కామన్గా వారుకున్నటువంటి స్వభావం. సో క్రీస్తు నందు ప్రభువు దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో ఉన్నటువంటి కామన్ విషయం ఏంటంటే నౌ దే బిలాంగ్స్ టు క్రైస్ట్. పౌలు కానీ, ఫిలోమాను కానీ, ఒనేసిము కానీ, దే బిలాంగ్స్ టు క్రైస్ట్. వాళ్ళు క్రీస్తుకు సంబంధించినటువంటి వారు, క్రీస్తుకు సంబంధించినటువంటి వారు. అయితే ఇక్కడ నేను ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:10 యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:14 చదువుతున్నాను. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరకుంది అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ చదువు ఉన్నటువంటి మాటల్ని మనం గమనించినట్లయితే మనకేమర్థమవుతుందంటే ప్రేమ కలిగినటువంటి వాడు దేవుని కలిగి ఉన్నాడు, దేవుడు లేనివాడు ప్రేమ లేనటువంటి వాడు. సో దేవుని కలిగి ఉన్నటువంటి వాడు ప్రేమించగలిగినటువంటి వాడు అనే విషయాలు మనకు అర్థమవుతుంది. ఇదే పత్రిక 4:10 ఇదే పత్రిక 1 యోహాను 4:7-8 కూడా మనం చదివితే, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అనే మాటల్ని మనం చూస్తున్నాం. సో వీటన్నిటిని మనం చదివితే మనకేమర్థమవుతుందంటే అసలు ప్రేమ లేనివాడు దేవుడు లేనటువంటి వాడిని, ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ వచనాన్ని నేను ఎందుకు చదివించారంటే, ఇందాక వాళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుతూ వాళ్ళ ముగ్గురు కామన్గా ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే దే బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్ అని అన్నాను. నౌ దే ఆర్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్ అన్నాను. వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైతే, వాళ్ళు క్రీస్తునందు సహోదరులు అయితే, కామన్గా వాళ్ళ ముగ్గురులో ఒక లక్షణం ఉండాలి. ఏంటి అదనంటే ప్రేమ, లవ్. ఎందుకని? దేవుడే ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన ప్రేమస్వరూపి. ఆయనను కలిగి ఉన్నటువంటి వాడు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకుండా నేను దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వాడును, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే సరిపోదు, కుదరదు. కాబట్టి ఇప్పుడు ఈ స్వభావం వీరిలో ఉందో లేదో మనం పరిశీలన చేసి వారిలో ఈ స్వభావం ఉంది అని మనం కనుగొంటే ఎస్, అప్పుడు వాళ్ళు దేవుని ప్రేమను కలిగి ఉన్నటువంటి వారు, దేవుని కలిగి ఉన్నటువంటి వారు, వారు క్రీస్తునందు విశ్వాసులు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఒనేసిమ్ గురించి నేను హైలైట్ చేయను. ఎందుకు హైలైట్ చేయనంటే, ఒనేసిమ్ ఇప్పుడు జస్ట్ క్రీస్తునందు అప్పుడే పుట్టిన పసిబిడ్డ, పాలు తాగేటువంటి పసిబిడ్డ. సో కాబట్టి నేను పౌలు గురించి, ఫిలోమోను గురించి మీతో మాట్లాడతాను. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరంటే, ఆల్రెడీ ఎదిగినటువంటి వారు, క్రీస్తులో ఎదిగినటువంటి వారు, బలమైన ఆహారము తీసుకునేటువంటి వారు. సో క్రీస్తునందు పసిబిడ్డ గురించి మనం పక్కన పెడదాం. సో క్రీస్తులో ఎదిగినటువంటి వారి గురించి ఒకసారి మనం పరిశీలన చేద్దాం, వారిలో దేవుని ప్రేమ ఎలా ఉంది, ఎంత ఉంది అని. ఉదాహరణకి మనము మొదట ఫిలోమోనును మనం తీసుకుందాం. ఫిలోమోను గురించి పౌలు మాట్లాడుతూ ఏమని అంటాడంటే, 4వ వచనంలో, ఇదిగో నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. దీన్ని నేను షార్ట్ చేస్తున్నాను. ఏమని చేస్తున్నానంటే, అంటే ఇప్పుడు నా టాపిక్ విశ్వాసం కాదు కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెట్టి అంటున్నా, నేను చదువుతున్నాను. నీ ప్రేమను గూర్చి నేను విని, ఐ హర్డ్ అబౌట్ యువర్ లవ్. నీ ప్రేమను గురించి నేను విని నేను దేవునికి ప్రార్థన చేసేటప్పుడల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటున్నాడు. సో పౌలు ఫిలోమోను గురించి, ఫిలోమోను కలిగి ఉన్నటువంటి దేవుని ప్రేమ గురించి విన్నాడట. తర్వాత కింద మనం 7వ వచనంలో చదువుకుంటూ వస్తే, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణను కలిగాను అంటాడు. జాగ్రత్త గమనించండి, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము కలిగింది, విశేషమైన ఆదరణ కలిగింది. ఇక్కడ నీ ప్రేమను బట్టి నాకు ఆనందం కలిగింది అంటే సరిపోయింది అదిగా, అలా అని లేదు. విశేషమైన, ఐఎమ్ మోర్ హ్యాపీ అంటే, పౌలు ఫిలోమోను గురించి ఎంతగా విన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఎంతగా విన్నాడో, ఇదే 7వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించగలంటే, సహోదరా పరిశుద్ధుల ఎడలని పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి. అంటే ఆల్రెడీ ఫిలోమోన్ ఇంట్లో ఏముందని చెప్పాను, సంఘం ఉందని చెప్పారు, అక్కడ సంఘముగా కూడుకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా పరిశుద్ధులు, వీళ్ళు ఇచ్చిన సాక్ష్యం అన్నమాట ఇది. వాళ్ళందరూ, సార్ మేము ఎప్పుడు ఫిలోమోన్ ఇంటికి వస్తే అక్కడ మాకు కావలసినంత ఆదరణ ఉంటుంది సార్, ప్రశాంతత ఉంటుంది సార్, చాలా బాగా చూసుకుంటాడు సార్, అసలు ఎంత ప్రేమిస్తాడో సార్ అని వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం అది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సాక్ష్యమును బట్టి పౌలు చెప్తున్నాడు, నీ ప్రేమను గురించి నేను విన్నప్పుడు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నేను నాట్ ఓన్లీ హ్యాపీ బట్ ఐఎమ్ మోర్ హ్యాపీ, విశేషముగా నేను ఆనందించుతున్నాను అని అన్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఫిలోమోను దగ్గర ప్రేమ ఉంది. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ప్రేమ ఎట్టి ప్రేమ, ఎలాంటి ప్రేమ? ఇప్పుడు మనం దాన్ని కొలత వేయాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఈ పత్రిక పౌలు రాస్తున్నాడు, ఫిలోమోనుకు రాస్తున్నాడు, ఎందుకొరకు రాస్తున్నాడంటే ఒనేసిము కొరకు రాస్తున్నాడు. ఈ ఒనేసిము ఎవరనంటే, ఒకప్పుడు ఫిలోమోను ఇంటిలో బానిసగా దాసుడుగా ఉండి అతని దగ్గర దొంగతనం చేసి పారిపోయినటువంటి వ్యక్తి. ఫిలోమోనుకు బాధ కలిగించిన వ్యక్తి, దుఃఖమును కలిగించిన వ్యక్తి, నష్టమును కలిగించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి గురించి ఇప్పుడు రికమెండేషన్ లెటర్ పౌలు రాస్తా ఉన్నాడు. రాస్తూ ఏమంటున్నాడు అని అంటే, అతన్ని యాక్సెప్ట్ చేయమని, అంగీకరించమని చెప్తా ఉన్నాడు. చూడండి, ఒక 15-16 వచనాలు చదువుతున్నాను. 15-16 వచనాలు చదువుతున్నాను. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడును ఉంటకు ఉండుడికే కాబోలు అతడు కొద్ది కాలం నేను ఎడబాసి ఉండెను అని అంటున్నాడు. అంటే జాగ్రత్త గమనించండి, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఫిలోమోను కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, తనకు నష్టము కలుగ చేసి పారిపోయిన వారిని అంగీకరించగలిగినటువంటి ప్రేమ, తనకు దుఃఖము కలిగించి బాధను కలిగించి పారిపోయినటువంటి వాడిని అంగీకరించగలిగిన ప్రేమ. ఇదే మా స్టేట్మెంట్లో పౌలు ఇంకొక పాఠాన్ని కూడా ఉపయోగించాడంటే, ఏమని ఉపయోగించాడంటే, ప్రియ సహోదరుడుగా అంగీకరించు అన్నాడు. సహోదరుడుగా అంగీకరించు కాదు, ప్రియమైనటువంటి సహోదరుడుగా అంగీకరించు అని అంటే, ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే అంటే, తనకు నష్టము కలగజేసిన వాడిని, తనకు దుఃఖము కలగజేసిన వాడిని అంగీకరించడం మాత్రమే కాదు, ప్రియమైన సహోదరుడుగా అంగీకరించగలిగేటువంటి ప్రేమ ఎవరి దగ్గర ఉందంటే, ఇదిగో ఫిలోమోను దగ్గర ఉంది. అది పౌలుకి ఎలా తెలుసు? పౌలు ఆల్రెడీ విన్నాడు, ఐ హర్డ్. నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు, ఆల్రెడీ అక్కడికి వస్తున్నటువంటి పరిశుద్ధులందరూ అంటే విశ్వాసులందరూ ఎడల నువ్వు ఎంత ప్రేమను కనపరుస్తున్నావో నాకు తెలుసు. అంత మాత్రమే కాదు, పౌలుకి ఇంకొక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటి? ఆ నమ్మకం ఏంటంటే 21వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతు అని ఎరిగి నా మాట విందు అని నమ్మి నీకు వ్రాయించున్నాను. అంటే నేను బ్రదర్, నేనేం చెప్తున్నానంటే, నీకు రక్తం కలిగజేసిన వాడిని, నీకు బాధ కలిగజేసిన వాడిని, నీకు దుఃఖము కలిగజేసిన వాడిని నువ్వు అంగీకరించు. అది కూడా ఎలా అంగీకరిస్తానంటే, ఒక ప్రియమైన సహోదరుడుగా అంగీకరించు. నాకు తెలుసు నేను చెప్పిన దానికంటే నువ్వు ఇంకా ఎక్కువ చేస్తావని, నాకు అంత నమ్మకం ఉంది నీ మీద అని అన్నాడు. సో క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఫిలోమోను కలిగి ఉన్నటువంటి ప్రేమ తనకు నష్టము కలిగజేసి దుఃఖమును కలిగించినటువంటి వాడిని కూడా అంగీకరించగలిగిన ప్రేమ. సిలువు మీద ఉన్నటువంటి దొంగలు ఇద్దరు కూడా మిగిలిన ప్రజలందరితో కూడా ఆయనను దూషిస్తూ అవమానపరుస్తూ హేళన చేస్తూ, ఇదిగో నిజముగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు చూద్దాం అని అపహాస్యము చేసినటువంటి వారిలో, ఆ తర్వాత మరుక్షణమే ఒకడు పశ్చాత్తాపడి రియలైజ్ అయ్యి తండ్రి నీ రాజ్యములో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఇది భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది, ఫ్యూచర్ టెన్స్, వెన్ యూ కమ్. కానీ ప్రభు అంటున్నాడు నేడే, ప్రజెంట్ టెన్స్. అరే అబ్బాయి, అసలు అప్పుడెప్పుడో దాకెందుకు? ఇప్పుడే ఇక్కడే ఈ శిలువ మీద ఇంకా ఉండగానే, ఇంకా నువ్వు ప్రాణం విడిచిపెట్టకుండా ఉండగానే ఇప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను ఇప్పుడే అంగీకరించేస్తాను నేను. ఎందుకని? అసలు నేను చేస్తున్న ఈ శిలువ కార్యం అంతా దేనికోసం? నీకోసమే, నీవు రక్షించబడాలనే. చూడండి, తన్ని అపహాస్యము చేసినటువంటి వాడిని అంగీకరించగలిగినటువంటి ప్రేమ ఏసై దగ్గర ఉంది. ఇప్పుడు అదే ప్రేమను మనం ఫిలోమోన్లో చూస్తూ ఉన్నాం. అసలు అంతెందుకు? ఇప్పుడు ఈ పౌలు ఎవరు? ఈ పౌలు ఎవరు? క్రీస్తుని హింసించినటువంటి వాడు. ఇది క్రీస్తు చెప్పినటువంటి స్టేట్మెంట్, పౌలా పౌలా సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవేళ నన్ను హింసించుచున్నావు. ప్రభువుని హింసించాడు, ప్రభువును దుఃఖపెట్టాడు, ప్రభువుని గాయపరిచాడు. అలాంటి వాణిని అంగీకరించేటువంటి ప్రేమ, అది కూడా ప్రియమైన సహోదరుడుగా అంగీకరించగలిగేటువంటి ప్రేమ ఫిలోమోను దగ్గర ఉంది. ఈ ప్రేమ క్రీస్తు దగ్గర మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఫిలోమోను క్రీస్తును వెంబడిస్తున్నాడు కాబట్టి, క్రీస్తును కలిగి ఉన్నటువంటి వాడు దేవుని ప్రేమ కలిగి ఉంటాడు. సో దేవుని ప్రేమ లేనటువంటి వాడు దేవుడు లేనటువంటి వాడు, క్రీస్తు లేనటువంటి వాడు. క్రీస్తునందు ప్రేమ దేవుడు. ఎందుకు ఉదయకాల సమయంలో ఈ వర్తమానం తీసుకొని వస్తున్నానంటే, ఉదయకాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మనం క్రైస్తవులమని సగర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం, ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాం. మనం దేవుని కలిగిన వారమైతే దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. అట్టి ప్రేమ మనలో ఉందా? ఇక్కడ విషయం ఏంటంటే, ప్రేమ అనేటువంటిది నామవాచకం కాదు, ఇది నౌన్ కాదు. ప్రేమ అనేటువంటిది వర్బ్, అది క్రియ. ఈ క్రియను ఎప్పుడు కూడా జస్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒక మాటతో చెప్పి సరిపుచ్చేది కాదు. ఆ ప్రేమ ఎంతో ఉందా అనేటువంటిది దాన్ని మనం క్రియల్లో మాత్రమే చూపించగలము, క్రియల్లో మాత్రమే చూపించగలము. ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే అది మాటతో కాదు, క్రియలతో ఉండాలి, క్రియలతో ఉండాలి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు ఉదయకాల సమయంలో మనం ప్రశ్నించుకుందాం, దేవుని ప్రేమకు ఈ లోక సంబంధమైన ప్రేమకు ఎంత వ్యత్యాసం ఉందో. దేవుని ప్రేమ తనకు నష్టం కలిగ చేసిన వారిని కూడా అంగీకరించగలిగే ప్రేమ. కానీ ఈరోజు నీవు నేను ప్రదర్శిస్తున్నటువంటి ప్రేమ అట్టి ప్రేమేనా? ప్రేమ లేకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే కుదరదు కదా, సరిపోదు కదా. ఒకవేళ ప్రేమ కలిగి ఉంటే ఎట్టి ప్రేమ? సహజంగా ఈరోజు మనం చేస్తుంది ఏంటంటే, మనల్ని ఎవరినైతే పొగుడతారో వాళ్ళని ప్రేమిస్తాం, మనల్ని ఎవరైతే మెచ్చుకుంటారో వాళ్ళనే ప్రేమిస్తాం, ఎవరి వలనైతే మనకు ప్రయోజనం ఉందనుకుంటామో వాళ్ళనే ప్రేమిస్తాం, వాళ్ళకే ప్రాధాన్యతనిస్తాం. ఎవరు మనకు నచ్చుతారో, ఎవరు గొప్ప వాళ్ళో, ఎవరు ధనవంతులో, వాళ్ళకే హై ప్రిఫరెన్స్, వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, మనల్ని పొగిడేటువంటి వాళ్ళని, మనల్ని మెచ్చుకునేటువంటి వాళ్ళని ప్రేమించే ప్రేమ మనది. కానీ తను దూషించినటువంటి వారిని కూడా, తనకు నష్టం కలిగ చేసిన వారిని కూడా, తనకు హాని కలిగించిన వారిని కూడా ప్రేమించగలిగినటువంటి ప్రేమ ఏసయ్య ప్రేమ. ఏసయ్యను వెంబడించేటువంటి వారమైతే మనలో కూడా ఆ లక్షణం ఉండాలి. ఆ లక్షణం మనలో లేకపోతే మనము దేవుణ్ణి కలిగినటువంటి వారము కాదు, దేవుని ప్రేమ లేనటువంటి వాళ్ళమే. బయటికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు, మన ఇంట్లోనే మనం చెక్ చేసుకోవచ్చు, మన ఇంట్లోనే మనం టెస్ట్ చేసుకోవచ్చు, మన ఇంట్లో వాళ్ళతోనే మనం పరీక్షించుకోవచ్చు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మనల్ని ప్రేమించరు కదా, మన ఇంట్లో వాళ్ళు మనకు నష్టం కలగజేస్తుంటారు కదా, మన ఇంట్లో వాళ్ళు మనకు దుఃఖం కలిగిస్తుంటారు కదా. మరి వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? వాళ్ళని మనం ప్రేమించగలిగితే అప్పుడు దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నట్లు. అది కూడా ఎలా ప్రేమించాలట? పౌలు ఫిలోమను చెప్తుంది ఏంటి, నీ దాసుడు అంటే నీ ఇంట్లో ఒకప్పుడు పనివాడు బానిస, వాడు నీ కాళ్ళ కింద కూర్చొని నువ్వు పడేసిన ఎంగిలి మెతుకులు ఏరుకొని తిన్నాడు ఒకప్పుడు నచ్చమండుగా ఉన్నప్పుడు. ఇప్పుడు నువ్వు క్రీస్తునందు ప్రేమైన సహోదరుడు, ఇప్పుడు నేను క్రీస్తునందు ప్రేమైన సహోదరుడు, అతడు ఇప్పుడు ఒనేసి కూడా క్రీస్తునందు ప్రేమైన సహోదరుడు. కాబట్టి వి ఆల్ ఆర్ ఈక్వల్, ఇప్పుడు మనం అందరం సమానమే. కాబట్టి రేపటి నుంచి వాడు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వాడిని బానిసగా చూడొద్దు, శత్రువుగా చూడొద్దు, వాడిని నీ ప్రేమైన సహోదరుగా చూడు. కానీ నాకు నమ్మకం ఉంది, నేను చెప్పిందానికంటే నువ్వు ఎక్కువ చేస్తావని. చెప్పిందానికంటే ఎక్కువ చేయడం అంటే, ఇప్పుడు ఉదాహరణకి జస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయని అన్నాడు పౌలు, అది ఎలా ప్రియమైన సహోదరుగా? ఇప్పుడు ఫిలోమన్ ఏం చేసినట్టు, అంతకుముందు ఫిలోమన్ టేబుల్ మీద కూర్చొని ఆనంద తింటా ఉంటే అతను కింద కూర్చొని పడిపోయిన ఎంగిల్ మెతుకులు తీరేవాడేమో, ఇప్పుడు అదే ఫిలోమన్ తీసుకొని వచ్చి పక్కన కుర్జీ వేసి, బ్రదర్ కమ్ సిట్ టుగెదర్, కమ్ ఆన్ వీల్ ఈట్ టుగెదర్, ఇది సాధ్యమేనా అండి? ఇది సాధ్యమేనా? అబ్రహాం లింకన్ని మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎందుకు చంపేశారు తెలుసా? ఇదిగో ఆ దినాల్లో ఉన్నటువంటి తల బానిసలు, నల్ల బానిసల్ని తల్లవాళ్ళు బానిసలుగా చేసి వాళ్ళని ట్రీట్ చేస్తున్న విధానాన్ని బట్టి అబ్రహాం లింకన్ చెలించిపోయి ఆ బానిసత్వాన్ని తొలగించాలని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు. దాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు. అంటే వాళ్ళు మనకు సమానమే, ఎట్లా నల్లవాళ్ళు మనకు మనతో ఎలా సమానం అవుతారు, వాళ్ళతో మనం ఎలా కలిసి కూర్చుంటాం, ఎలా ఉంటాం మనం? దాన్ని జీర్ణం చేసుకోలేక, తట్టుకోలేక అబ్రహాం లింకన్ని చంపేశారు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఎవ్వరు తక్కువ కాదు, క్రీస్తునందు అందరూ సమానమే, వి ఆల్ ఆర్ ఈక్వల్. అట్టి ప్రేమను ఈరోజు మనం ప్రదర్శిస్తూ ఉన్నామా? ఎక్కడో ఎందుకు మన సంఘంలో, మన సంఘంలో మనం కూర్చునేటువంటి విధానంలో మనం అలాంటి ఆ ప్రేమను మనం కనపరచగలుగుతున్నామా? ఉదయకాల సమయంలో ఒకసారి మనం మనం పరిశీలన చేసుకుందాం. తనకు కష్టము కలుగజేసిన వాడిని కూడా అంగీకరించగలిగే ప్రేమ. ఇప్పుడు పౌలు దగ్గరకు వద్దాం. పౌలు దగ్గరకు వస్తే పౌలు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో మనం గమనించినట్లయితే చూడండి, లవ్ నెవర్ డిమాండ్స్, ప్రేమ ఎప్పుడు కూడా డిమాండ్ చేయదు, బట్ ఇట్ ఆల్వేస్ హంబుల్స్, అది ఎప్పుడు కూడా తను తను తగ్గించుకుంటుంది. సో ఈ లక్షణాన్ని పౌల్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు, ఈ లక్షణాన్ని పౌల్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. చూడండి 8-10 వచనాలు చదువుతున్నాను. కావున యుక్తమైన దాన్ని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరి మంచిదనుకొని నా బంధకంలో నేను కనిన నా కుమారుడు ఒనేసీము కోసరము నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు. సో పౌల చెప్తున్నాడు, చెప్తున్న దానిని బట్టి మనకు అర్థమవుతుంది, నౌ హీఈస్ ద సీనియర్ మోస్ట్ అని. నేను చాలా ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను, చాలా పెద్దవాడిని అయిపోయాను నేను. సో వృద్ధుడు కాబట్టి, పెద్దవాడు కాబట్టి హీ హ్యాస్ అన్ అథారిటీ టు కమాండ్ ఫిలోమోన్. ఫిలోమోన్కి ఆజ్ఞాపించగలిగినటువంటి హక్కు, అధికారం
పౌలు దగ్గర ఉంది. ప్లస్ పౌలు ఏమంటున్నాడు, నువ్వే నాకు రుణపడి ఉన్నావని అన్నాడు. నీ ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావని చెప్పినటువంటి పౌలు, ఇప్పుడు పౌలు ఏం చేయొచ్చు అంటే డిమాండ్ చేయొచ్చు, కమాండ్ చేయొచ్చు. అయ్ ఇదిగో నేను చెప్తున్నాను, నువ్వు అన్నంగా అంగీకరించు. కానీ లవ్ నెవర్ డిమాండ్స్. ప్రేమ ఎప్పుడు కూడా అజుమాయిషీ చేయదు. ప్రేమ ఎప్పుడు కూడా వినయం కలిగి ఉంటుంది. ఇప్పుడు అదే ప్రేమను పౌలు వ్యక్తపరుస్తూ అంటున్నాడు, ఇదిగో ఆజ్ఞాపించట్లేదు కానీ నేను వేడుకొనుచున్నాను. ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్, ఐఎమ్ ప్లీడింగ్ యూ, ప్లీజ్ యాక్సెప్ట్ ఒనేసిమస్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది దైవికమైనటువంటి ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ. కానీ మనం ఎప్పుడు మన ప్రేమలో ఎప్పుడు అజమాయిషి ఉండాలని ప్రయత్నం చేస్తాం, పెత్తనం ఉండాలని ప్రయత్నం చేస్తాం, మనమే బలమైన చేయిగా ఉండాలని, మనమే పెద్దవాళ్ళంగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నో, పెత్తనము, అహంకారము ఇవన్నీ కూడా ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుని, లేకపోతే ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితానికి అది క్షేమం కాదు, అది ప్రమాదకరం. అంతమాత్రమే కాదు, పౌల్లో ఇక్కడ మరొక మంచి లక్షణాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అదేంటంటే చూడండి, 19వ వచనం చదువుతున్నాను. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. క్షమించు, 17 నుంచి చదువుతాను, ఇంకొంచెం అర్థమవుతుంది. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినడలా నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసినడలను, నీకు ఏమైనా రుణమన్నడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వాస్థములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. సో దొంగిలించిందెవరు? ఒనేసిము. దాన్ని అనుభవించిందెవరు? ఒనేసిము. ఓకేనా? దానివల్ల ఫలము పొందుకునేదెవరు? ఒనేసిము. కానీ ఇప్పుడు దాని వెల ఎవరు చెల్లిస్తానంటున్నారు? పౌలు చెల్లిస్తానంటున్నాడు. పౌలుకి ఏమవసరం? అర్థం చేసుకోండి, అది దైవికమైనటువంటి ప్రేమ. తప్పు చేసిందెవరు? నువ్వు నేను. శిక్ష అనుభవించాల్సిందెవరు? నువ్వు నేను. కానీ ఈ శిక్షను ఎవరు అనుభవించారు? ఎవరు తన మీద వేసుకున్నారు? ఏసయ్య వేసుకున్నాడు తన మీద. ఏసయ్య తన మీద వేసుకున్నాడు. సో ఆయన మనకు బదులుగా ఆ క్రయధనాన్ని ఆయన వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించాడు కాబట్టి నీవు నేను ఈరోజు స్వతంత్రులమయ్యాం. ఇప్పుడు అదే ప్రేమను పౌలు కనపరుస్తున్నాడు. ఇదిగో ఇతడు నీకేమన్నా నష్టం కలిగ చేశాడలా, నీకు అతడు ఏమన్నా వెల చెల్లించవలసినాడలా, అది నాకు చెప్పు, నేను దాన్ని తీరుస్తాను. ఐ విల్ పే ఫర్ హిమ్. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, నిన్నటి దినాన చెప్పాను కదా, ఇక్కడ నేను తిమోతి స్కూల్ ఆఫ్ థియాలజీ అని బైబిల్ స్కూల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్, భవిష్యత్ తర నాయకుల్ని తయారు చేయాలని. సో మా బైబిల్ స్కూల్కి దాదాపు 11 మంది విద్యార్థులు వస్తూ ఉన్నారు. వారిలో నిన్నటి దినాన ఒక విద్యార్థి రాలేదు. ఎందుకు రాలేదని నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే యాక్చువల్గా వాళ్ళు చాలా కఠికమైనటువంటి పేదవాళ్ళు, నాకు కూడా తెలుసు, చాలా కఠినమైన పేదవాడు. పాపం దాదాపు 30 కిలోమీటర్ల నుంచి, 30 కాదు, దాదాపు 60 కిలోమీటర్ల నుంచి బైబిల్ స్కూల్కి రావాలి. వస్తున్నాడు క్రమంగా. ఈ మధ్య ప్రభువుని కొత్తగా రక్షకుడికి అంగీకరించాడు. ఈ మధ్య కొత్తగా రక్షించి ఇప్పుడు వస్తూ ఉన్నాడు ఆసక్తిగా. బట్ నిర్ధనం రాలా, ఏమైందని నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నా అంటే, తను పనిచేస్తున్నటువంటి యజమానుడి దగ్గర 2,000 రూపాయలు బాకీ ఉన్నాడట. సో కాబట్టి ఇప్పుడు ఆ యజమానుడు 4 రోజుల లోపల నా అప్పును చెల్లించాలి అని చెప్పి ఒత్తిడి చేసి కూర్చున్నాడట. నువ్వు అప్పు చేస్తే నువ్వు ఇక్కడ పనిచేసి నాకు బాకీ తీర్చి అప్పుడు అక్కడికే నెల్లు, అప్పటిదాకా ఎక్కడికి వెళ్తే నేను ఒప్పుకోను అని చెప్పి ఆజ్ఞ హుజూన్ జారీ చేశాడు. సో అందుకోసం, సార్ నేను ఈ నెల క్లాసులకు రాలేను, నేను ఇప్పుడు వెల చెల్లించవలసి ఉంది, నా యజమానుడికి అప్పు తీర్చాలి, నాకు 5 నుంచి 6 రోజులు టైం పెట్టాడు అన్నాడు. వాస్తవానికి నేను అప్పుడు ఇదే పత్రిక చదువుతా ఉన్నాను, మార్నింగ్ డివోషన్ అనేది నా చదువుకుంటా ఉన్నాను. చదువుతున్నప్పుడు ఆయన ఇదే మాట చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, జాదవ్ పయాంగ్, ఓకే నువ్వు పని చేయి, నేను ఆ వెల చెల్లిస్తాను, నువ్వు బైబుల్ తరగతులకు రా, నువ్వు రా, నువ్వు వచ్చి నేర్చుకో. నువ్వు ఈ 4 రోజులు నువ్వు ఇక్కడికి వచ్చి పని చేసావు అనుకో, ఈ 4 రోజులు నువ్వు ఇక్కడికి వచ్చి పని చేసావు అనుకో, బట్ ఈ సమయాన్ని నువ్వు అర్థం చేసుకో, నువ్వు రా, వచ్చి వాక్యం విని, నువ్వు నేర్చుకో, నీ అప్పు అవసరమైన వెలను నేను చెల్లిస్తాను. నువ్వు ఫీజు కట్టాల్సిన పని కాదు, నేనే నీకు తిరిగిస్తాను, నువ్వే అతనికి అప్పు తీర్చు అని చెప్పాను అని నేను అతనికి రిక్వెస్ట్ చేశాను. సో క్రీస్తు నందు అఫ్కోర్స్ తను రాలేదనుకోండి, తనకు ఆత్మాభిమానం అడ్డొచ్చి లేదు మనం సార్ దగ్గర తీసుకొని మన చరిత్ర ఏంటి అని చెప్పి తను ఆగిపోయాడు, తనకు ఆ పనులకు వెళ్ళిపోయాడు తను. సో జ్ఞాపకం చేసుకోండి, సో క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా మనము మన సహోదరుల ఎడల, అఫ్కోర్స్ మన ఇళ్ళ దగ్గర ఇట్లాంటి బానిసత్వాలు ఇలాంటివి లేవు కాబట్టి వానికి మనం ఆ విషయంలో మనం వెల చెల్లించలేం కాబట్టి, ఇంకేదన్నా సరే అవసరతలో ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకొని అవసరతలో ఉన్నటువంటి వారికి మనం ఈ విధముగా సహాయం చేసి దేవుని ప్రేమను మనం కనపరచవచ్చు, దేవుని ప్రేమను మనం కనపరచవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని ప్రేమను మనం ఏ విధముగా వ్యక్తపరచవచ్చు? ఇప్పుడు పౌలు అంటున్నాడు, నీకు అతనికి సంబంధించిన దాన్ని నేను వెలగా చెల్లించి ఆ రుణాన్ని నేను తీరుస్తానంటాడు. అంటే ఐ విల్ పే. దీనివల్ల పౌలుకి నష్టమేనా? పౌలుకి నష్టమే, బట్ అయినప్పటికీ ఐఎమ్ రెడీ టు పే అంటున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమను బట్టి అతను అది నేర్చుకున్నాడు కాబట్టి. సో క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, రేపు క్రిస్మస్ సీజన్లో కేవలం షాపింగ్ కోసం నువ్వు ఎంత ఖర్చు పెడతావు? ఖచ్చితంగా బడ్జెట్ వేసుకుంటావుగా? బడ్జెట్ వేసుకోకుండా ఉండవు. ఒకవేళ నీ కుటుంబ సభ్యులు మొత్తానికి కలిపి ఒకవేళ నువ్వు 10,000 బడ్జెట్ వేసుకుందావు అనుకున్నావు, 10,000 బడ్జెట్ వేసుకున్నావు ఓన్లీ షాపింగ్కి, లేదు ఒక 5,000 షాపింగ్కి వేసుకుందాం అనుకుందాం, ఓకేనా? ఈ 5,000లో నువ్వు 500 పక్కన పెట్టు, 4,500 నువ్వు షాపింగ్ చేసుకో. ఈ 500 ఒక జత బట్టలు కొను. మీ సంఘంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వెతికి కనుగొని వాళ్ళకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఒక జత బట్టలు ఇవ్వు. అసలు క్రిస్మస్కి నీ కుటుంబ సభ్యులు ఎవరు కొనుక్కోవద్దని నేను చెప్పనులేండి, కొనుక్కోండి, కానీ దాంట్లో ఒక జత బట్టలు, దాంట్లో ఒక 5% తీస్తావో 10% తీస్తావో 500 కూడా టీషర్ట్లు వస్తాయి, అవి వేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఎందరో, అవి అవసరమైనటువంటి వాళ్ళు కూడా ఎందరో ఉంటారు. అలా చేయొచ్చు నువ్వు. ఒకసారి నీ బీరువా ఓపెన్ చేయి, ఎన్ని చీరలు మురిగిపోయి ఉంటాయో నువ్వు కట్టవు ఇంకొకరికి ఇవ్వవు అలా చూసుకుంటూ తృప్తి పడిపోతూ ఉండేవి ఎన్నో ఉంటాయి. ఈ సీజన్లో వాటికి బయట తీయండి, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయండి. వాటి కోసం ఎదురు చూసే వాళ్ళందరూ ఉంటారు, వాటిని వేసుకున్నటువంటి వాళ్ళందరూ ఉంటారు. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు నువ్వు ఈ విధంగా వెల చెల్లించవచ్చు. నువ్వు వెల చెల్లించి వాళ్ళకి ఏదైనా సహాయం అందించవచ్చు. నువ్వు ఈ క్రిస్మస్ సీజన్లో ఎంతో మంది పిల్లలు ఉంటారు, చిన్నగిపోయిన బ్యాగులు స్కూల్కి తగిలించుకొని వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, పుస్తకాలు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయి, నీ క్రిస్మస్ బడ్జెట్ నుంచి కొంత తీసి ఉన్న దాంట్లో నుంచే, నువ్వు అప్పు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు, లేని దాంట్లో నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, ఎందుకంటే ప్రేమ లేనటువంటి వాడు దేవుని సంబంధి కాదు, ఎందుకంటే ప్రేమ లేనటువంటి వాడు అతడు నరహంతకుడుగా చిత్రీకరించబడుతున్నాడని, అతడు ఎన్నిక చేయబడుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు యోహాను పత్రిక 3 చదివితే, యోహాను రాసిన 3 కూడా అన్ని కూడా ఇలాంటి మాటలే మనకు కనపడతాయి. ఉదాహరణకి యోహాను రాసిన 3:14 ఉంటుంది, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. అదే 3:10 సహోదరుని ప్రేమింపని వాడు దేవుని సంబంధి కాదు, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అని రాయబడి ఉంటుంది. అదే 3:15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడి ఉంది. 3:15 తనలో నిత్య జీవం ఉండదు, అంటే తన సహోదరుని ప్రేమింపని వాడిలో నిత్య జీవం ఉండదు అని రాయబడి ఉంది. క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అదే యోహాను సువార్త 3:17 ఉంటుంది, సహోదరుడు లేమి కలిగి ఉన్నప్పుడు వాని మీద కనికరము చూపించినటువంటి వాడు, దేవుని ప్రేమను చూపించినటువంటి వాడు, వానికి సహాయము చేయనటువంటి వాడు దేవునికి సంబంధించిన వాడు కాదు అని రాయబడి ఉంది. సో ఎన్ని వచనాలు మనకు దేవుని ప్రేమ గురించి మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాయి. ఈరోజు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే దగ్గరే, అంటే మాటల దగ్గరే మనం పరిమితం అయిపోయాం, కానీ దాన్ని క్రియల్లో వ్యక్తపరిచేటువంటి ఆ స్టేజ్కి మనం రాలేకపోతా ఉన్నాం. మీరు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఆ వచనాలు అన్ని చదివితే అక్కడ ఎంత అద్భుతమైన స్టేట్మెంట్స్ రాయబడ్డాయి, అంత అద్భుతమైన స్టేట్మెంట్స్ రాయబడ్డాయి. ఒక్క మాట జ్ఞాపకం చేస్తారు, ఐ థింక్ 3వ వచనంలో అనుకుంటాను, అక్కడ ఏమంటుందంటే, బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంతయో ఇచ్చేసినాను, నేను ఇప్పుడు చెప్పింది ఏంటి 5% తీసిమని చెప్పన్నాను నేను, లేకపోతే నీ బీరువలన పాత బట్టలు తీసిమన్నాను నేను. కానీ ఇక్కడేం చెప్పబడుతుంది తెలుసా, నీ ఆస్తి అంతయో ఇచ్చేసిన, అసలు నీలో ప్రేమ లేకపోతే వేస్ట్, ప్రయోజనం లేదు, కొట్టివేయబడినది. ఎందుకని, ఒకవేళ కొన్నిసార్లు మనం ఇచ్చినా కానీ నిజంగా దైవిక సంబంధమైన ప్రేమతో ఇవ్వం, మనం దైవిక సంబంధమైన ప్రేమతో ఇవ్వం, పబ్లిసిటీ కోసం ఇస్తూ ఉంటాం, ప్రజలు మెచ్చుకోవాలని ఇస్తాం మనం. కానీ కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు, వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ విత్ లవ్. నువ్వు ఏమి చేసినను ప్రేమతో చేయి, ప్రేమ లేకుండా చేయొద్దు, ప్రేమ లేకుండా నువ్వు చేయొద్దు అని అంటాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దాన ధర్మాలు అనేటువంటివి, ఈ దాన ధర్మాలు అనేటువంటివి కేవలం క్రైస్తవులు మాత్రమే చేస్తున్నారా? అనిలు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళకి నీకు వ్యత్యాసం ఎక్కడ కనిపించాలి? లవ్, ప్రేమలో కనిపించాలి. వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ విత్ లవ్. నువ్వు ఏం చేసినా అది ప్రేమతో చేయి, అది హృదయపూర్వకంగా చేయి, అప్పుడు అది అంగీకరించబడుతుంది, అది అంగీకరించబడుతుంది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ లేకుండా మనం ఏం చేసినాను. అక్కడ అదే కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, కాల్చబట్టుకు నీ దేహం అంతయు ఇచ్చినాను, నువ్వు ప్రేమ లేని వాడువైతే వేస్ట్, ప్రయోజనం లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు రేపేం చేసినా, రేపు నువ్వు ఎవరికి దానం చేసినా, ఎవరికి సహాయం చేసినా, ఎవరికి ఇచ్చినా, అందులో ఏం కనిపించాలంటే దైవికమైన ప్రేమ కనిపించాలి. దైవికమైన ప్రేమ ఎప్పుడు డిమాండ్ చేయదు, దైవికమైన ప్రేమ ఎప్పుడు హంబుల్గా ఉంటుంది, దైవికమైన ప్రేమ ఎప్పుడు తను తను తగ్గించుకుంటుంది, దైవికమైన ప్రేమ నష్టం కలిగి చేసిన వారిని కూడా అంగీకరిస్తుంది, దైవికమైన ప్రేమ హాని కలిగించినటువంటి వారిని కూడా అంగీకరిస్తుంది, దైవికమైనటువంటి ప్రేమ తనకు ఇబ్బంది కలిగించి, దుఃఖము కలిగించి, బాధ కలిగించినటువంటి వారిని కూడా అంగీకరిస్తుంది. మరి ఇలాంటి దైవిక సంబంధమైనటువంటి ప్రేమ మనలో ఉంటే సంతోషం, లేకపోతే రేపు ఈ క్రిస్మస్ మనం ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నా కానీ ప్రయోజనం లేదు. ఎందుకని, అసలు క్రిస్మస్లోనే మనం ఏం చూస్తున్నాం, క్రిస్మస్లోనే దేవుని ప్రేమ చూస్తున్నాం, దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడు, ఇదిగో తన ప్రియమైనటువంటి కుమారుని ఇవ్వడం ద్వారా, మాట చెప్పడం ద్వారా కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఇది స్టేట్మెంట్. కానీ ఈ స్టేట్మెంట్ని ఆయన క్రియల్లో చూపించాడు. ఎలా క్రియల్లో చూపించాడు, తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి, తన బిల్లౌడ్స్ అన్ని ఈ లోకమునకు పంపించడం ద్వారా. సో హీ షేర్డ్ హీస్ లవ్ విత్ యాక్షన్స్, తన ప్రేమను ఆయన యాక్షన్స్ ద్వారా వ్యక్తపరిచాడు. ఇప్పుడు వ్యక్తపరిచేటప్పుడు ఎలాంటిది ఇచ్చారు చెప్పండి, వన్ అండ్ ఓన్లీ సన్, బిగాటెన్ సన్, అంటే ఒక మాటలో చెప్పాలంటే ద బెస్ట్ని ఇచ్చాడు, ద బెస్ట్ని ఇచ్చాడు. నీకున్న వాటిలోంచి ద బెస్ట్ నువ్వు చినిగిపోయినవి తీసివద్దు, చినిగిపోయినవి కుట్టి, ఇంకా అది నీకు అవసరం లేదనుకున్నవి, ఇవి పనికిరావు, ఇది వేస్ట్ అని అనుకున్నది కదండి, అలాంటి వాటిని ఇవ్వద్దు. అది దైవికమైన ప్రేమ కాదు. ద బెస్ట్ని ఇవ్వడంలోనే దైవికమైన ప్రేమ ఉంది, నీకున్న దాంట్లో నుంచి ఇవ్వడంలో దేవుని ప్రేమ ఉంది. కాబట్టి ఈ సీజన్ని మనం షేరింగ్ లవ్, మనం ప్రేమను పంచడం ద్వారా, అది వస్తువులు ఇవ్వడం ద్వారా కానీ, లేకపోతే క్షమించడం ద్వారా కానీ, హాని కలిగించిన వారిని కూడా ప్రేమించడం ద్వారా కానీ, ఎవరి కోసమైనా వెల చెల్లించేదాన్ని బట్టి కానీ, మనం ఆ దైవికమైన సంబంధమైన ప్రేమను వ్యక్తపరుద్దాం. ఇట్టి ప్రేమను మనం పౌలులో చూస్తున్నాము, ఫిలోమోన్లో కూడా మనం చూస్తున్నాము. ఒక ఆయన అంగీకరిస్తున్నాడు, ఇంకొక ఆయన వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. ఉదయకాల సమయంలో నేను ముగిస్తున్నాను. పౌలు కలిగినటువంటి ప్రేమ, ఫిలోమోను కలిగినటువంటి ప్రేమ, అట్టి ప్రేమను మనం కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవలసి ఉన్నది. ఒక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎరిక్ లిడిల్ అనేటువంటి ఆయన, ఐ థింక్ స్కాట్లాండ్ దేశంలో ఆయన అథ్లెటిక్, ఇది 1924లో జరిగిన సంఘటన మీకు చెప్తున్నారు. 1924లో జరిగిన సంఘటన, 1924లో ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు ఆ ఒలింపిక్స్లో 400 మీటర్స్లో మెడల్స్ సంపాదించినటువంటి వ్యక్తి. ఒలింపిక్స్లో మెడల్ సంపాదించినటువంటి వాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో మనకు తెలుసు. సో ఈ ఎరిక్ లిడిల్ ఆ విధంగా ఒక మెడల్ని సంపాదించి ఆయన మరలా తిరిగి తన స్వదేశానికి వెళ్ళినప్పుడు దేశ ప్రజలందరూ కూడా అతనికి ఘనమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ కొన్ని వేల లక్షల రూపాయల డబ్బులు అతని ముందు అలా పోస్తూ అతనికి భూములు ఇస్తూ గవర్నమెంట్ పథకాలు ఇస్తూ, ఇవన్నీ ఎరిక్ లిడిల్ నీకోసమే తీసుకో, మన దేశ పేరును నువ్వు నిలబెట్టావు అని చెప్తున్నప్పుడు ఎరిక్ లిడిల్ అంటాడు, ఐఎమ్ సారీ, ఇందులో నాకు ఏ ఒక్కటి కూడా వద్దు, వీటన్నిటిని నేను వదిలేసుకుంటున్నాను, వీటిని మీ దగ్గరే ఉంచుకోండి అన్నారు. ఇప్పుడు ప్రజలు అన్నారు, ఎరిక్ లిడిల్ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత డబ్బు, ఇంత బంగారం, ఇంత హోదా, ఇంత పదవి, ఇంత ఉన్నతమైన స్థితి, ఇంత పెద్ద కారు, ఇంత పెద్ద బంగ్లా, ఇంత పెద్ద పొలం, ఇన్ని నీకు ప్రభుత్వం నుంచి, ప్రజల తరపు నుంచి, కంపెనీస్ తరపు నుంచి ఇస్తూ ఉంటే ఇన్నిటిని వద్దని చెప్తావా, ఒక్క క్షణంలో లక్షాధికారి పెట్టే వండర్ఫుల్ ఛాన్స్ ని నువ్వు వదులుకుంటావేంటి, ఆర్ యు ఏ ఫూల్? అప్పుడు ఎరిక్ లిడిల్ ఒక స్టేట్మెంట్ చేశాడు, ఏమన్నాడంటే, టిల్ నౌ అంటే ఇప్పటి వరకు, ఐ ర్యాన్ ఫర్ మై కంట్రీ, నేను ఆ దోషం కోసం పరిగెత్తాను, బట్ ఫ్రమ్ నెక్స్ట్ అవర్ ఆన్వర్డ్స్, తర్వాత క్షణం నుంచి, ఐ వాంట్ టు రన్ ఫర్ మై గాడ్, నేను ఆ దేవుని కోసం పరిగెత్తాలనుకుంటున్నాను అన్నాడు. ఈవెన్ ఆ రోజు మరుసటి రోజు పేపర్లో కూడా తీశారు, ఐ ర్యాన్ ఫర్ కంట్రీ, బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు రన్ ఫర్ మై కంట్రీ, ఐ వాంట్ టు రన్ ఫర్ మై గాడ్. క్రీస్తున్నారా ఆ స్టేట్మెంట్ చెప్పి వాటన్నిటినీ వదిలేసుకొని చైనా దేశానికి మిషనరీగా వెళ్ళిపోయాడు. చైనా దేశంలో చాలా సింపుల్ గా అతని జీవిత విధానాన్ని కొనసాగించి, ఐ థింక్ 43 సంవత్సరాల చిన్న వయసులోనే అక్కడే అతడు ప్రాణాలు అర్పించి క్రీస్తు కోసం మరణించాడు. సో ఇప్పుడు అతడు క్రీస్తుని ఎంతగా ప్రేమించాడు అనంటే, చైనా దేశంలో నశించిపోతున్నటువంటి సహోదరులను జ్ఞాపకం చేసుకొని వారి కొరకు తన జీవితాన్ని త్యాగం చేసేంతగా, వారి కొరకు అంటే నశించిపోతున్నటువంటి వారి కొరకు తన ధన సమృద్ధిని, బంగారాన్ని, ప్రాపర్టీని, ల్యాండ్స్ ని, కార్స్ ని, ఫేమస్ ని, సమస్తాన్ని వదులుకోగలిగినట్లుగా. ఎందుకు మాట చెప్తున్నానంటే, అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మాటలతో చెప్పలేదు, దాన్ని క్రియల్లో చూసి చూపించాడు. ఎలా క్రియల్లో చేసి చూపించాడంటే, ఇదిగో నశించిపోతున్నటువంటి తన పొరుగు వారిని ప్రేమించి వారి కొరకు తను తాను వ్యయపరచుకోవడం ద్వారా. ఇక్కడ మనం క్రియ చూస్తా ఉన్నాము, క్రియ. క్రీస్తునందు ప్రేమేటాడు దేవుని బిడ్డారా, నువ్వు దేవుని ప్రేమించిన వాడివైతే కొన్ని సమయాల్లో ఆ ప్రేమను వ్యక్తపరచడానికి నువ్వు వెల కూడా చెల్లించవలసి ఉన్నది. అది ఏదైనా వదులుకోవడం ద్వారా కూడా అయి ఉండవచ్చు. మరి ఈరోజు నీ ప్రేమ దేవుని ఎటలా కేవలం మాటలకు పరిమితమైందా, అది క్రియల్లో కూడా వ్యక్తపరుస్తున్నామా లేదా అనేటటువంటిది మనం పరిశీలన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్దించును గాక. ఆమేన్.